మొత్తం 9 వర్షాలు ఉన్నాయని మరి అత్తవాడు చెప్పుకుంటున్నది. ఈ 9 వర్షాల్లోనూ కూడా పురుషోత్తముడు నారాయణుడు శంకరషణుడు వాసుదేవుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు అధోక్షదుడు నారసింహుడు అచ్యుతుడు జనార్దనుడు ఉపేంద్రుడు అనే 9 నామాలతో ఉంటాడు. అందులో మనం చెప్పుకున్న ఈ వర్ష ఇలావృత వర్షంలో ఈ జంబూద్వీప మధ్యభాగంలో శంకరషణుడు అనే పేరుతో ఉంటాడు ఆ భగవంతుడు. ఈ ఇలావృత వర్షం మొత్తానికి అధిపతి శివుడు. ఇక్కడ అధిపతి ఏమో శివుడు, ప్రభువు ఐశ్వర్యప్రదాత విష్ణుమూర్తి. శంకరషణుడు అనే పేరుతో ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఒక ఆయన పరిపాలిస్తాడు, మరొక ఆయన ఐశ్వర్యం ఇస్తాడు. ఈ ఇలావృత వర్షంలో శివుడు మాత్రమే ఏకైక పురుషుడు. తక్కిన వాళ్ళందరూ కూడా మేము పురుషులం అనుకున్నా అది భ్రమట. అంచేత ఆయన ఒక్కడే ఏకైక పురుషుడు. అందువల్ల జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడు ఇలావృత వర్షంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ భగవంతుడికి నమస్కారం చేస్తారు. ఆ శివుడు ఇలావృత వర్షం దగ్గర చిన్న వనం ఉన్నది, ఆ వనంలో ఉంటాడు. ఆ వనములోకి రాత్రిపూట కానీ పగటిపూట కానీ ఈ స్త్రీలు తప్ప మగవాళ్ళు ప్రవేశించడానికి అర్హత లేదు. ఎవడైనా తెలియక ఆ వనంలోకి ప్రవేశిస్తే వారు స్త్రీ రూపాన్ని పొందుతారు. పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఆ ఇలావృత వర్షం మధ్యలో ఉన్నటువంటి పార్వతీ వనంలోకి ప్రవేశించి విహరిస్తున్నారట. వాళ్ళిద్దరూ ఏకాంతంగా విహరిస్తూ ఉంటే సప్తఋషులు గబుక్కుని శివదర్శనానికి వచ్చారు. ఏకాంత సేవకి భంగం కలిగించి వాళ్ళు పశ్చాత్తాపంతో నమస్కరించి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి పార్వతీదేవికి ఆగ్రహం కలిగింది, ఏమిటి స్వామి ఏకాంత ప్రదేశంలోకి వచ్చిన ఈ భక్తులు బెడ తప్పడం లేదు, అంచేత దీనికి ఏదైనా మార్గం చూడండి అన్నదట. ఈ వనములోకి మొత్తం అది 64 చదరపు మైళ్ళ వైశాల్యం కలిగిన అరణ్య ప్రాంతంలోకి ఏ పురుషుడు అడుగు పెట్టినా స్త్రీగా మారిపోతాడు అని చెప్పించాడు. అప్పటి నుంచి ఆ వనంలోకి ఎవరూ వెళ్లకుండా ఉన్నారు. హిమాలయ పర్వత ప్రాంగణంలో ఉన్నది ఆ వనం. అంచేత ఆ శాపం తెలిసిన వాడు ఎవడు అందులోకి వెళ్ళాడు. వెళ్ళిన కారణం చేత మహారాజు గారు ఏమైపోయాడు, ఇలా అనే పేరుతోటి మారిపోయాడు స్త్రీగా. అందుకే ఇలా వృత వర్షం అని పేరు వచ్చింది దానికి కూడా. చంద్రుడు కొడుకు బుధుడు ఆ పెళ్లి చేసుకున్నది ఆమెనే. కాబట్టి భూమండలంలో ఆ ప్రదేశం చాలా పవిత్రమైనప్పటికీ శాప భయంతో పురుషులెవరూ అందులో ప్రవేశించరు. ఇక్కడ భవానీ సమేతుడైన భవుడు 64,000 మంది గణాలతో పాటు శ్రీ మహావిష్ణువుని భూమండలం అంతటికి ఐశ్వర్యాన్ని అందించమని కోరుతూ ఒక మూలమంత్రాన్ని జపిస్తాడు. ఆ మూలమంత్రానికి శంకరషణ మంత్రము అని పేరు. ఏమంటట్టయినా, ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమయితి. శివుడు శంకరషణుణ్ణి ఇలా స్తుతిస్తాట. ఓ ఈ భూమండలంలో ఉండే ప్రజలందరినీ ఎప్పుడూ రక్షించమని కోరుతూ ఏమని, ముందుగా ప్రణవస్వరూపుడవు అటువంటి నిన్ను ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నాను. మహాపురుషుడవైన భగవంతుడా నీకు నమస్కారం. నీవు సర్వగుణ ప్రకాశకుడవు, స్వయంగా సాటి లేనటువంటి శరీరం, అప్రమేయుడు. నిన్ను కొలవలేరు ఎవరైనా. టేప్ పెట్టి కొలవడానికి 6 అడుగులా 7 అడుగులా కాదు, అవిశాల మహావిశాలం కలిగిన వాడివి. అనంతుడవు, అటువంటి నీకు నమస్కారం. భజే భజేణ్యారణ పాద పంకజం భగస్య కృత్స్నస్య పరం పరాయణం భక్తేశ్వలం భావిత భూత భావనం భవాపహం తాభవ భావమీశ్వరం. ఓ పరమేశ్వర నారాయణ, నీవు సేవింపడానికి అర్హుడవు. ఎంతటి వాడైనా నిన్ను సేవిస్తే చాలు, వాళ్ళని అనుగ్రహిస్తావు. నీ పాదపద్మాలు భయాన్ని తొలగిస్తాయి. అభయం అంటే భయం తొలగించుట అని అర్థం. నాకు అభయం ఇవ్వండి అంటాం మనం. అభయం అంటే ఏమిటి, భయమును తొలగించుట. ఆ భయం లేకుండా నన్ను అనుగ్రహించు. నీలో 6 లక్షణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఉన్నది నీలో, సమగ్రుడవు, మహాబలవంతుడు, యశస్సు కలిగిన వాడివి, లక్ష్మీదేవిని కలిగిన వాడు. డబ్బు కావలసినంత ఉంది దిగిన. జ్ఞానము వైరాగ్యము ఉన్నది. ఈ 6 సంస్కృతంలో భగ అని పేరు. భగ అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసశ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం వర్గో భగస్మృతః. ఈశ్వరత్వం అంటే ప్రభుత్వం ఉండాలి, వీర్యస్య మంచి బలం ఉండాలి, యశసః కీర్తి ఉండాలి, శ్రియః లక్ష్మి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఈ ఆరు ఉంటే దానికి భగ అని పేరు. ఈ ఆరు ఉన్నాయి కనుక నువ్వు భగవంతుడివి. అటువంటి నీకు నమస్కారం. నీ నిజరూపంతో భక్తులకు మధ్య మధ్యలో దర్శనమిస్తూ అనుగ్రహించు. భక్తుల యొక్క సంసార దుఃఖాలు నశింపచేయి. సంసారం మీద ఆసక్తి లేకుండా చెయ్యి. పరమేశ్వరాన్ని నేను నిన్ను సేవిస్తున్నాను. ఈ మానవులు పాపం క్రోధాన్ని జయించలేరు, దేనినే జయిస్తారు. నీవు మాత్రం క్రోధాన్ని జయించేటటువంటి మార్గాన్ని మానవులకు చెప్పు. మద్యపానం చేసిన వాడు తాత్కాలికమైన మత్తుతో ఉండి జీవితాన్ని భ్రష్టం చేసుకుంటాడు, కానీ నీ నామస్మరణం చేసిన వాడు దివ్యమైన ఆనందం పొంది సుఖంగా జీవిస్తాడు. నీ నామస్మరణం వల్ల, నీ కథలు వినడం వల్ల వచ్చే మత్తు ముందు ఈ సృష్టిలోకి ఏ దివ్య పదార్థము పనికిరాదు. అటువంటి నీకు నమస్కారం. ఎన్ నిర్మితం కర్హ్యపి కర్మ పర్వణి మాయాం జనోయం గుణసంగమోహితః నవేద నిస్తారణ యోగమంజస తస్మై నమస్తద్విలయోదయాత్మనే. ఆ భగవంతుడు ఒక మాయను నిర్మించాడు. ఆ మాయ యోగ మాయ. ఆ మాయ ఏం చేస్తుంది? ఆ భగవంతుడు ఇచ్చినటువంటి మాయ కర్మ బంధనాలతో బంధిస్తుంది మమ్మల్ని, పట్టుకుని కర్మలో పారేసింది. ఈ కర్మల్లోంచి విడిపించుకుందామో బయటికి రాలేకపోతున్నాం, చేసే పనుల్లోంచి బయటికి రాలేకపోతున్నాం. మాయామోహితులైన వ్యక్తులు ఉన్నారే, ఆ మాయని తరించాలంటే మాయకు అధిపతి అయినటువంటి నిన్నే ధ్యానం చెయ్యాలి. ఆ మాయని ఎలా విడిపించుకోవాలో ఏమిటో ఆ మార్గాన్ని కాస్త ప్రజలకు బోధించు. ఈ విధంగా మాయాస్వరూపాన్ని ఛేదించడం కోసం మాయాస్వరూపుడు అని నీకు నమస్కారం చేస్తున్నాను. భగవంతుడా, ఏం చేస్తావో సర్వకారణ కారణమైనది ఇవే మాలో ఉంటే ఈ మాయని పటాపం చెలిచి. అజ్ఞానంతో మానవుడు అంతా రాసిపెట్టి ఉంది, అలాగే దొరుకుతుంది అనుకుంటున్నాడు. అంత రాసిపెట్టి ఉన్నట్టే జరిగితే ఈ ధర్మములు ఎందుకు, ఈ కర్మములు ఎందుకు, ఈ పురాణములు ఎందుకు, ఇలా నడుచుకోమండం ఎందుకు సొత్త దండుగా? అది ఉత్తమాట. కేవలం పూర్వజన్మ వాసన కొంతవరకే. ఈ జన్మలో నీవు ఆచరించే కార్యక్రమముల యొక్క ఫలితం ఈ జన్మకి రాబోయే జన్మకి దాచుకున్నట్టు. కాబట్టి అత్యుత్కటమైన ప్రారబ్ధ కర్మలు తప్ప తక్కిన వాటన్నిటినీ కూడా మనం తొలగజేసుకుని భాగ్యమును పొందవచ్చు, గొప్పవాళ్ళము కావచ్చు. మన నుదుటి వ్రాతను మార్చుకునేటటువంటి శక్తి మనకున్నది. ఆ విషయం ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత నీది సుమా అని విష్ణువుని శివుడు అక్కడ సంకర్షణ రూపంలో స్తుతిస్తాడు. ఈ స్తుతి ఒక అత్యద్భుతమైన మంత్రశాస్త్రం. ఇక రెండవ వర్షం ఉన్నది, భద్రాశ్ర వర్షం. ఈ భద్రాశ్ర వర్షానికి అధిపతి భద్రశ్రవుడు అని పేరు కలిగినటువంటి వాడు. ఆ భద్రశ్రవుడు హయగ్రీవ అవతారంలో ఉండే విష్ణుమూర్తిని స్తోత్రం చేస్తాడట. అక్కడ విష్ణుమూర్తి హయగ్రీవ రూపంలో ఉంటాడు. హయగ్రీవుడు అంటే మనం చెప్పుకున్నాం ఏమని, కంఠమేమో గుర్రపాకారంతో ఉంటుంది, మిగతా శరీరం అంతానేమో మనుష్యాకారంతో ఉంటుంది. ఆయన స్వచ్ఛమైన తెల్లనటువంటి రంగు కలిగిన వాడు. ఆ భగవంతుడు జ్ఞానానంద స్వరూపుడు. ఎవరికైనా సరే విజ్ఞానం కావాలంటే, చదువు కావాలంటే ఆయన ఆశ్రయించాలి. ఈ హయగ్రీవుణ్ణి అక్కడ ఉండేటటువంటి రాజు యామను స్తుతిస్తాట. స్వామి, మత్స్యము, కోర్మము, వరాహము ఇటువంటి అవతారాలు ఎత్తుతూ ఉంటావు కదా నీవు. ఈ అత్యద్భుతమైన హయగ్రీవ అవతారంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంద్రియములు అనేటటువంటి గుర్రములకు లొంగకండి అని చెప్పడం కోసం గుర్రం తల తగిలించుకున్నావు. గుర్రం ఎంత వేగంగా వెళ్ళినా కళ్ళెం వేస్తే ఆగుతుంది. ఇంద్రియములు దాని ఇష్టం వచ్చేట్టు పెడుతున్నా భగవన్ నామస్మరణ, భగవంతుని కథ అనేటటువంటి కళ్ళెం వల్ల వెనక్కి లాగవచ్చు అని తెలియజేస్తూ ఉంటుంది నీ రూపం. అటువంటి నీ రూపం మమ్మల్ని అనుగ్రహించుగాక అని అక్కడ లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడికి సంబంధించిన ఒక అత్యద్భుతమైన మంత్రాన్ని అక్కడ మహారాజు ఉచ్చరిస్తాడు. ఆ మంత్రం ఏమిటో వినండి, చెవిలో వేసుకోండి చాలు. ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణ విశేష విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాం చాధిపతయే షోడశకళాయ ఛందోమయాయ అన్నమయాయ అమృతమయాయ సర్వమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాదితి. భగవంతుడైన హృషీకేశుడికి నమస్కారం చేస్తున్నాను. సర్వశ్రేష్టమైనటువంటి భక్తి మార్గం ద్వారా ఆ భగవంతుణ్ణి ధ్యానం చేయవచ్చు. ఆయన మనం చేసే పనులకు, జ్ఞానమునకు, హృదయానికి ఆయా విషయాలన్నిటికీ అధిపతి. మనలో 11 ఇంద్రియాలు, 5 విషయాలు అనే 16 పదార్థాలు ఉన్నాయి. ఆ 16 పదార్థాలు ఆయనే. ఆయన వేదస్వరూపుడు, అన్నమయుడు, అన్నం ద్వారా శరీరాన్ని పోషిస్తున్నాడు. అమృతం వంటి హృదయం కలిగిన వాడు, సమస్త ప్రపంచాన్ని నిండి ఉంటాడు. ఆయన అనుగ్రహం ఉంటే సాహసము, తేజస్సు, బలము ఇవన్నీ లభిస్తాయి. అందువల్ల ఇదంతా అతని స్వరూపమే. ఆయన మాత్రమే మనకి నాథుడు, ఆయనే మనలో కోరికలు, ఆ కోరికలు తీర్చేవాడు ఆయనే. అటువంటి ఆయనకి నమస్కరిస్తున్నా. ఆయన నాకు ఇహలోకములు రెండింటిలోనూ కూడా అనుగ్రహించి నన్ను రక్షించుగాక అని నమస్కరించాడు. ఎందుకు ఇది మిమ్మల్ని ప్రత్యేకంగా వినమన్నానంటే, ఇటువంటి గొప్ప గొప్ప మంత్రములతో కూడిన భరతవర్ష వర్ణన కథారూపంలో ఉండకపోవచ్చు, కానీ మనిషిని కథలు ఒక రకంగా తీసుకువెడితే అసలు ఏమీ లేకుండా చాలా తొందరగా మోక్ష మార్గానికి తీసుకెళ్ళి అత్యద్భుతమైన మంత్రంతో కూడినటువంటిది ఈ ఘట్టాలు. ఇక తర్వాత కొద్ది దూరంలో రమ్యక వర్షమని మరొక వర్షం ఉన్నది ఈ భూమండలంలో. ఆ రమ్యక వర్షంలో భగవంతుడు మత్స్యావతారంగా అక్కడే వచ్చేట మొట్టమొదట శ్రీ మహావిష్ణు మత్స్యావతారం ఎత్తిన ప్రదేశం. అక్కడ ప్రియవ్రతుడనేటటువంటి మరువు ఈ క్రింది మంత్రాన్ని జపిస్తాట. ఆ మత్స్య రూపంలో ఉండే మంత్రం ఇది, మత్స్య మంత్రము అని పేరు. ఏమని, ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమస్సత్వాయ ప్రాణాయ ఉజసే సహసే బలాయ మహామత్స్యాయ నమ ఇతి. మనువునైన నేను మత్స్యస్వరూపుడమైన ఓ భగవంతుడా, వాసుదేవుడా, నిన్ను భక్తి శ్రద్ధలతో స్థితిస్తున్నాను, నిన్ను ప్రేమగా ప్రార్థిస్తున్నాను. నీవు శుద్ధ సత్వస్వరూపుడవు, నీలో అంతా సత్వగుణమే, ఎక్కడ రజోగుణం తమోగుణం లేదు. నీవు ప్రాణస్వరూపుడి, బలము సాహసము సామర్థ్యము వీటిని మాకు ఇస్తావు, తత్వరూపానివి నీవు, అటువంటి మత్స్యస్వరూపాన్ని నీకు నమస్కారము అని చెప్పి అక్కడ మనువు నిరంతరం భగవంతుణ్ణి జపిస్తాడు. అక్కడ కొంత దూరంలో హిరణ్మయ వర్షం అని మరొక వర్షం ఉన్నది. ఇక్కడే కూర్మ శరీరాన్ని విష్ణుమూర్తి ధరించి నివసిస్తూ ఉంటాడు. మందర పర్వతాన్ని పూర్వం ఎత్తాడనేది ఇక్కడే. అటువంటి హిరణ్మయ స్వరూపుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని అర్యముడు అని పేరు కలిగిన పితృగణాధిపతి అర్యముడు అంటారు. ఆయన ఆ కూర్మాన్ని ఇలా స్తోత్రం చేస్తాట. ఓం నమో భగవతే కోపారాయ సర్వసత్వగుణ విశేషణాయ నమో నుపలక్షిత స్థానాయ నమో వర్ష్మణే నమో భూమ్నే నమో వస్థానాయ నమస్తే ఇతి. భగవంతుడైన కూర్మదేవుడికి నమస్కారం. సర్వసత్వగుణములు నీ విగ్రహంలో ఉన్నాయి, నీవు శుద్ధ సత్వమూర్తివి. నీళ్లలో ఉన్న కారణం చేత నీ రూపం ఎవరికి కనపడదు. మత్స్య రూపం, కూర్మ రూపం ఎవరికి దర్శనమివ్వదు. అయినా నీ రూపాన్ని ఒక్కసారి ఊహిస్తే చాలు పాపాలు పటాపంచలవుతాయి. అటువంటి నీకు నమస్కారం. కాలం వల్ల నీకు మార్పు రాదు. కొంతకాలం పోయాక మత్స్యం మా చచ్చిపోవచ్చు, కూర్మం చచ్చిపోవచ్చు, కానీ నీ అవతారమూర్తివైన నీవు ఈ మత్స్యకూర్మములకు నాశనం లేదు. అటువంటి నీకు నమస్కారం. సర్వగతుడు, అందరికీ గతి నీవే, అన్ని చోట్లకే పెడతావు, సకలాధారుడవు, అటువంటి నీకు నమస్కారం. ఆ తర్వాత ఉత్తర కురు వర్షంలో ఈ ఇలావృత వర్షానికి 80,000 యోజనాల మైళ్ళ దూరంలో ఉన్నది. అక్కడ ఉత్తర కురు వర్షం. ఇక్కడ భగవంతుడైన యజ్ఞపురుషుడు తెల్లని వరాహ రూపంతో ఉంటాడు. ఉత్తర కురు వర్షంలో ఉంటాడట తెల్లగా శ్వేత వరాహం. విష్ణు వరాహ అవతారం ఎత్తింది అక్కడే. ఆయన పేరు మీదుగా ఇవాళకి కూడా మనం శాతవరాహ కల్పము అని సంకల్పం చెప్పుకుంటున్నాం. ఆ తెల్లని పంది రూపంలో ఉండే స్వామిని అక్కడ భూదేవి కురుఖండవాసులతో కలిసి భక్తితో పరమోపనిషత్తు అంటారు ఈ కింద మంత్రాన్ని. పరమోపనిషత్తు ద్వారా స్తుతిస్తారట. ఏమిటా పరమోపనిషత్తు అంటే? ఇది భూమిని కురువాసులు చేసిన ప్రార్థన. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహాధరావయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే. ఇది ఈ మంత్రానికి అర్థం. మేము మహాభగవంతుడైన ఒక పురుషోత్తముడికి నమస్కారం చేస్తున్నాం. ఆ పురుషోత్తముడిని ఎలా తెలుసుకోవచ్చు? నిరంతరం మంత్రాన్ని మననం చేయడం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. అటువంటి మంత్రస్వరూపుడు అయిన వాసుదేవ, నీవు యజ్ఞస్వరూపుడవు, క్రతుస్వరూపుడవు, యజ్ఞములు నీ అవయవాలు, నువ్వు యజ్ఞాలకు అధిష్టాన దేవతవు, శుద్ధ సత్వస్వరూపుడవు. ఈ కలియుగంలో నీవు కనపడకుండా చిన్నముగా ఉంటావు. మిగతా యుగాల్లో భగవంతుడు దర్శనం అవుతుంది, కలియుగంలో అనుభూతులు కలుగుతాయి కానీ డైరెక్టే భగవంతుడు కనపడ్డు. అది కలియుగం యొక్క లక్షణం. అంచేత చిన్నముగా రహస్యముగా ఉంటావు గనుక కలియుగంలో నీకు త్రియుగుడు అని పేరు వచ్చింది. అంటే ఏమిటనమాట? కృతయుగంలో త్రేతాయుగంలో భగవంతుడు సరాసరి అర్థమవుతూ కనపడతాడు. ద్వాపరం వచ్చేసరికి ఎదురుగుండా భగవంతుడున్న కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. కలియుగంలో నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, కానీ భగవంతుడు మాత్రం సరాసరి రూపంలో కనపడ్డు. అటువంటి కారణం చేత మొత్తం పైపు రెండు ప్లస్ ద్వాపరము కలియుగం యొక్క ఈ లక్షణాలను బట్టి త్రియుగుడు అని పేరు వచ్చింది. అటువంటి నీకు నమస్కారం అని ఆ వర్షంలో ఆయనను స్తుతిస్తారు. అక్కడే ఆ భగవంతుడు హిరణ్యాక్షుణ్ణి వధించి ఆ రాక్షసుడి యొక్క శరీరం మీద రక్తాన్ని చల్లి అట్ట ప్రదేశంలో. ఇంకా తర్వాత ఉన్నది కిం పురుష వర్షము. ఈ కిం పురుష వర్షం అంటే రామచంద్రుడికి అత్యంత ప్రీతిపాత్ర, రాముడికి చాలా ఇష్టం. ఈ కిం పురుష వర్షంలో ఎవరుంటారు అంటే, కిం పురుష వర్షే భగవంతమాది పురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం శ్రీరామం తచ్చరణ సన్నికర్షాభిరత పరమ భాగవతో హనుమాన్ సహ కిం పురుషై అవిరత భక్తి రూపాస్తే. ఈ కిం పురుష వర్షంలో హనుమంతుడు పరమభక్తాగ్రేసరుడు ఉండి సీతావల్లభుడు లక్ష్మణుని కన్నగారు అయిన రామచంద్ర ప్రభువుని అక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్ఠిస్తాడు. పేరుకు విగ్రహంగా అది సాక్షాత్తు జీవమూర్తి అన్నమాట. అటువంటి సీతారాముల యొక్క లక్ష్మణునితో కూడినటువంటి, అక్కడ కేవలం ముగ్గురే ఉంటారట, లక్ష్మణుణ్ణి రాముణ్ణి సీతనే పెట్టుకున్నాడు ఆయన. పెట్టుకుని వాళ్ళని చరణాల దగ్గర ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఆయన్ను ఉపాసిస్తాడు. ఇక్కడ హనుమంతుడు ఆనంద బాష్పాలతో ప్రతిరోజు అరటి పళ్ళు గెలలతో పట్టుకొచ్చి అక్కడ పెట్టి నివేదన చేసి కిం పురుషుల పురుషోత్తముడైనటువంటి హనుమంతుడు ప్రతిరోజు అక్కడ ఉదయం పూట సాయంకాలం పూట స్వామికి భజన చేస్తాడట. ఆయన భజన చేస్తే ఆయన ఒక్కడైనా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేస్తారట భజనకి. ఎవరెవరు వస్తారు? ఆరిష్ణిష్టేన సహ గంధర్వైరనుగీయమానాం పరమ కళ్యాణీం భర్తృ భగవత్ కథాం సముపశృణోతి స్వయం చేదం గాయతి. గంధర్వులు గానం చేస్తారు ఆయనతో పాటు. ఆ రామచంద్రుని కళ్యాణమేమని చరిత్రని ఈ హనుమంతుడు కిం పురుషులకు అధిపతి అయిన ఆర్ష్నిష్ఠేనునితో కలిసి వచ్చి కూర్చుంటాడు. గంధర్వులు గానంలో చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు వీణలు అవి పుచ్చుకొస్తారు. వాళ్ళంతా కలిసి ఆ భగవంతుణ్ణి అత్యద్భుతమైన భక్తితో రామచంద్రుణ్ణి గానం చేస్తారు. ఆ రామచంద్రుని గురించి హనుమంతుడు ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఉచ్చరించే మంత్రం ఈ కింద ఇస్తున్నాడు ఇప్పుడు విష్ణు పురాణములో. హనుమంతుడు ఏమంటున్నట్ట, వీణ మీద పలికిస్తాట ఈ మంత్రాన్ని, కళ్యాణి రాగంలో పలికిస్తాట ఆయన. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్య లక్షణశీల వ్రతాయ నమ ఉపశిక్షితాత్మన ఉపాసిత లోకాయ నమః సాధువాద నికషణాయ నమో బ్రహ్మణ్య దేవాయ మహాపురుషాయ మహారాజాయ నమైతి. ప్రణవాన్ని ఉచ్చరించి ఉత్తమ శ్లోకుడైన భగవానుడు నా ప్రభువు రాజాధిరాజైన రామచంద్రుడికి నమస్కరిస్తున్నా. ఆయనలో ఆర్యులలో కల్లా గొప్ప లక్షణాలు ఉన్నాయి, శ్రేష్ఠుల్లో కల్లా గొప్పవాడు ఆయన. మంచి స్వభావం కలిగిన వాడు, స్వభావమే కాదు ఆచరణ చేస్తాడు, ఏదైనా ఆచరించి చెబుతాడు. ఆయన సంయమనం కలిగిన వాడు, అధికంగా వాగడం కానీ ఎక్కువగా చెయ్యని పనులు చెప్పడం కానీ చేసేవాడు కాదు. లోకానికి ఉపయోగపడే ఆనందం కలిగించే లీలలా పురుషోత్తముడి. లౌకికాచరణంలో ఆయన మహానుభావుడు ఆచరించి చూపించాడు. ఆయన గీటురాయి, సద్గుణాలకు నిర్ణయస్థానం, సాధువులకు శిరోభూషణుడు, బ్రహ్మణ్య దేవుడు, మహాపురుషుడు, మహారాజు, ఆయనకు నమస్కారం అని ఆ పురుషోత్తముడైన భగవంతుడైనటువంటి హనుమంతుడు పాడుతూ ఉంటే రోజు రాళ్ళు కరిగిపోతూ ఉంటాయట. ఓ రోజున ఇలాగే గంధర్వులు వచ్చి తమతో కూడా తెచ్చుకున్నటువంటి ఆభరణాలు అక్కడ పెట్టి కింద పెట్టేసి ఆభరణాలు అడ్డొస్తున్నాయి, అందుకని ఆభరణాలన్నీ హారాలన్నీ అక్కడ పెట్టేసి ఈయనతో పాటు భజనలో పాల్గొన్నారట. తీరా భజన అయ్యాగో చూసుకుంటే ఆభరణాలన్నీ అక్కడ ఉండే బండరాళ్ళలో ఇరుక్కుపోయాయట. ఇదేంట్రా బండరాళ్ళలో ఇరుక్కున్నాయి, ఎక్కడికెళ్ళాయి అనుకున్నారు వీళ్ళు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, హనుమంతుడు ఇందాక మీతో పాటు గానం చేస్తున్నాడు, మీరు వీణ వాయిస్తూ మర్చిపోయారు, అప్పుడు ఈ బండరాయి కరిగిపోయిందిట, వీళ్ళు పెట్టినటువంటి హారాలన్నీ ఆ బండరాయి కరిగిపోయి నీళ్లు కదా నీళ్లలో వెళ్ళిపోయాయి. ఆ గానం అవగానే మళ్ళీ ఆ రాయి అతుక్కుపోయింది రాయి కింద, దాంతో హారాలన్నీ రాయిలోకి వెళ్ళిపోయాట. మళ్ళీ రేపు వచ్చి గానం చేసేటప్పుడే ఆ హారాలు తీసుకోండి అన్నారట. కానీ మర్నాడు వచ్చి మళ్ళీ గానం చేస్తూ ఉంటే వీళ్ళు గానంలో పడిపోయి మర్చిపోయారు. ఇలా ఎప్పటికీ వీళ్ళు ఆ హారాలు తీసుకోవట్లేదు, అక్కడే ఉన్నాయట. మీకు ఏమైనా వీలుంటే తెచ్చుకోండి, కాసి నాకు కూడా ఇవ్వండి. నవైస ఆత్మాత్మవతాం సుహృత్తమ సక్త స్త్రీలోక్యాం భగవాన్ వాసుదేవః న స్త్రీకృతం కశ్వలమశ్రువేత న లక్ష్మణం చాపి విహాతుమర్హతి. ఓ రామచంద్ర ప్రభు, ముల్లోకాలలో అసలు నీకు ఏ విషయం మీద ఆసక్తి లేదు, ఆత్మవేత్తలైన భక్తులకు నువ్వు ఆత్మవి, పరమబంధువువి, షడ్గుణ ఐశ్వర్యవంతుడైన వాసుదేవుడవు. సీతావియోగం వల్ల కలిగిన దుఃఖం పొందడం కాదు, లౌకిక పురుషుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించావు కానీ నీకు దుఃఖమేమిటి, నీకు సుఖమేమిటి? మహాత్మా, ఆదిశేషుడు వంశీ అయినటువంటి లక్ష్మణుడు, జగన్మాత లక్ష్మి, వారిని నువ్వు ఎప్పుడూ పరిత్యజించలా, నీకు దుఃఖం లేదు, ప్రజల కోసం ఒక లీల చూపించావు అంటాట అక్కడ హనుమంతుడు. ఎప్పుడు దర్శనమిస్తావయ్యా, అయినా నువ్వు నాకు దర్శనం ఇవ్వనిది ఎప్పుడు అంటాటవయ్యా. ఆ భగవంతుడు ఎప్పుడు ఎదురుగుండానే ఉంటాడు, కానీ ఎప్పటికప్పుడు అదృశ్యమైపోతూనే ఉంటాడు ఆయనకి. ఇక్కడ ఆ భగవంతుడు హనుమంతుడు ఇలా ధ్యానం చేస్తూ ఉంటే అక్కడికి కొద్ది యోజనాల దూరంలో మరొక అత్యద్భుతమైన వర్షం ఉన్నది, బదరికా వర్షం, భారత వర్షంలో. ఆ బదరికా వనం దగ్గర మరొక ఆయన కూర్చుని జపం చేస్తున్నాడు. ఆయన ఎవరు? తం భగవాన్ నారదః వర్ణాశ్రమవతీభిర్భారతీభి ప్రజాభిర్భగవత్ ప్రోక్తాభ్యాం సాంఖ్యయోగాభ్యాం భగవదనుభవోపవర్ణనం సావర్ణేరుపదేక్షమాణ పరమభక్తి భావేనోపసరతి యదంచాభిగృణాతి. పంచరాత్రము అనేటటువంటి ప్రదేశంలో నారదుడు సావర్ణి అనే మనువుకు ఉపదేశించడానికి వెడుతూ వెడుతూ నరనారాయణులైనటువంటి వాళ్ళని, బదరి వనంలో నరనారాయణులు ఉంటారు, మరి మనం వెళితే అక్కడికి వెళ్ళాం స్నానం చేసాం మనకు కనపడడం లేదంటే ఇంకా ఆ స్థాయికి వెళ్ళాల, నారదుడి స్థాయికి కదా వెళ్ళాలి, వెడితే నరనారాయణులు కనపడతారు. ఆ నరనారాయణులు నారద మహర్షికి దర్శనమిస్తే ఆనందంతో నారద మహర్షి వాళ్ళని రోజు చూసి ఇలా నమస్కారం చేసి ఒక మంత్రాన్ని ఉచ్చరించాట. అది ఆత్మారామ మంత్రము అని పేరు దీనికి. ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతానాత్మ్యాయ నమః అకించన విత్తాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురవే ఆత్మారామాధిపతయే నమో నమయితి. ఋషిశ్రేష్ఠులైన నరనారాయణులకు నమస్కారం. మీరు జితేంద్రియులు, నిరహంకారులు, అహంకారం లేదు, నిష్కించనులకు అంటే స్వల్పము లేని కోరికలు కోరకుండా ఉండేవాళ్ళు అన్నమాట. అటువంటి వాళ్ళకి ధనము పరమ అన్ని ఇస్తారు. మీరు పరమహంసలు, మహాభాగవతత్వములు వైకుంఠవాసుని యొక్క భక్తులైన వాళ్ళకు కూడా గురువులు, ఆత్మారామాధిపతులు. అటువంటి నరనారాయణులు ఇద్దరికీ ఋషులకు నమస్కారం పదే పదే అని దేవర్షి నారదుడు ఆనందంతో తాండవ నృత్యం చేస్తూ అక్కడ పొగుడుతాడు. ఈ ఇలావృత వర్షం యొక్క వర్ణన ఎలా ఉన్నదో భారతవర్షంలో తక్కినటువంటి తోట ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారో వరుసగా చెప్పుకొచ్చి ఇంకా ఈ భారత వర్షంలో ఉండే కొన్ని పర్వతాల పేర్లు చెబుతున్నాడు. ఈ పర్వతాలు చూసి ఉండొచ్చు, కొందరు చూడకపోయి ఉండొచ్చు. వరుసగా ఏమిటా పర్వతాలు? మలయ పర్వతం, మంగళప్రస్థం, మైనాకం, త్రికూటం, ఋషభం, కోటకం, కోణవం, సహ్యపర్వతం, దేవగిరి, ఋష్యమూకం, శ్రీశైలం, వెంకటాచలం, మహేంద్ర పర్వతం, వారిధారం, వింధ్యాచలం, శుక్తిమంతం, వృక్షగిరి, పారిపాత్రము, ద్రోణాచలం, చిత్రకూటం, గోవర్ధనం, రైవతకం, కకుభ పర్వతం, నీలపర్వతం, గోకాముఖం, ఇంద్రకీలం, కామగిరి, ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని ముఖ్యం చెప్పాడు, వేల కొలది పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల చర్యల నుంచి పుట్టిన నదీ నదాలు ఎన్నో ఉన్నాయి. అందులో మనల్ని పులకరింపజేయడానికి కొన్ని నదులు పేర్లు చెప్పాడు. బ్రహ్మపుత్ర, సోణ ఈ రెండు నదాలు, చంద్రవశ, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణి, తాపి, రేవ, ఇవన్నీ కూడా నదులు. సురస, నర్మద, చర్మణ్వతి, మహానది, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసామ, కౌశికి, ఇవి నదములు. మందాకిని అంటే గంగ, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయు, ఓఘవతి, షష్ఠవతి, సప్తవతి, సుషోమ, శతద్రు, చంద్రభాగ, మరుద్రుధ, వితస్త, అసిక్ని, విశ్వ, ఇవన్నీ మోక్షాన్ని ప్రసాదించే విశ్వనదులు, సర్వప్రధాన నదులు. ఈ భారతవర్ష వాసులు నామం ఉచ్చరించిన ఈ నదులకి, ఆ నదులు వాళ్ళని పవిత్రులు చేస్తాయి. ఇక అన్ని నదుల్లోనూ స్నానం చేయగలిగిన వాడి జాతకం మహర్జాతకం అని పిలువబడుతుంది. ఇక ఈ నదులన్నీ రాత్రిపూట స్త్రీ రూపాలు ధరించి ఇలా స్తోత్రం చేస్తాయట. అహోబతైషాం కిమకారి శోభనం ప్రసన్నయేషాం సిదిత స్వయం హరిహి ఏర్జన్మలబ్ధం ఋషుభారత చిరే ముకుంద సేవోపయికం స్పృహాహిన. మానవ జన్మెంత అదృష్టం, భగవంతుడైన వాసుదేవుడు ఈ మానవులను అనుగ్రహించడం కోసం, తపస్సు చేసుకోవడం కోసం, సుఖంగా హాయిగా ఉండడం కోసం, భోజనం చేయడం కోసం ఇన్ని నదుల్ని, ఇన్ని పుణ్యక్షేత్రాలను, ఇంత అద్భుతమైన మంత్రాలను సృష్టించాడు. మానవులకు మోక్షం పొందే అర్హత వాళ్ళకు మాత్రమే ఉన్నది. ఈ తీర్థయాత్రలు చూస్తూ, భగవత్ కథలు వింటూ, మంత్రోచ్చారణలు చేసుకుంటూ ఉండొచ్చు, కానీ మానవులు ఎంత అదృష్టవంతులు అంత దురదృష్టవంతులు. ఇన్ని ఉన్నా వాటిని తెలుసుకునేవాళ్ళు నూటికి కోటికి తక్కువ మంది ఉంటారు. చెప్పే చోట వెళ్ళి వినలేరు కొందరు. అటువంటి దురదృష్టవంతులు ఎవడు బాగు చేస్తాడు? ఎవడు యజ్ఞం చేయగలడు? ఎవడు తపస్సు చేయగలడు? వ్రతాలు దానాదులు చాలా క్లిష్టమైనవి, చేద్దామనిపించినా వేణుడు పదార్థాలు చేద్దామని జేబులో చేయడితే బయటకు వచ్చారు, కానీ రోడ్డు పదార్థాలు కూడా ఇవ్వద్దు. అంత దిక్కుమాలింది మనస్సు. కాబట్టి దానం చేయలేనివాడు, యజ్ఞం చేయలేనివాడు, ఈ తపస్సు చేయలేనివాడు, ఇదిగో కనీసం ఇవినైనా మోక్షం పొందొచ్చు, అయినా సరే దురదృష్టవంతుడు మానవుడు వినలేకపోతున్నాడు అని వీడిని చూచి ఆ నదులు నవ్వుకుంటూ ఉంటాయట. హేరే, మేము మీకోసం ఉన్నాం, స్నానం చేయండి, అయినా మీరు రాలేకపోతున్నారా, దురదృష్ట జీవులారా అని ఆ నదులు అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటాయి. ఇక ఈ విధంగా నదులు అవి వర్ణించి కొన్ని చెప్పుకొస్తున్నాడు. కొందరు పండితులు ఈ జంబూద్వీపంలో కూడా 8 ఉపద్వీపములు ఉన్నట్టుగా చెబుతారు. సగరుని యొక్క కుమారులు 60,000 మంది ఉండేవారు. సగరుడు అనేటటువంటి ఒక రాజుగారికి 60,000 మంది కుమారులు. వాళ్ళు గుర్రం కోసం, యజ్ఞగుర్రం కోసం చెప్పాము మనం ఎదురుకోసారి, యజ్ఞాస్యం కోసం వెతుక్కుంటూ భూమండలాన్ని తవ్వారు. అప్పుడు ఈ ద్వీపములన్నీ విభజింపబడ్డాయి. ఇక్కడ ఉన్న ముఖ్యమైన కొన్ని ద్వీపముల పేర్లు: స్వర్ణప్రస్థము, చంద్రశుక్లము, ఆవర్తనము, రమణకము, మందహరిణము, పాంచజన్యము, సింహళము, లంక. శ్రీలంక వేరు, శ్రీలంక అంటే సింహళం అనమాట, లంక వేరు, రెండు వేరువేరుగా ఉన్నాయి. ఏవంతవ భారతోత్తమ జింబూద్వీప వర్ష విభాగో యథోపదేశముపవర్ణిత. ఓ మైత్రేయ మహర్షి, ఈ ప్రకారం నేను నీకు జంబూద్వీప వర్ష విభాగం గురించి, ఇక్కడ ఉండే నదుల గురించి చాలా జాగ్రత్తగా వీలున్నంత వరకు వివరించాను. అవి ఎక్కడెక్కడ ఉంటాయనేది మాత్రం నువ్వు ప్రయాణం చేసి స్వయంగా తెలుసుకో. వీటి యొక్క మహిమ ఉన్నాయనే పేర్లు మాత్రం నీకు వివరించాను అని మరికొన్ని విశేషాలు చెప్పబోతున్నాడు. అది
సభాయేతి నమః. భగవంతుని యొక్క లీలావిర్భూతమైన ఈ జంబూద్వీపాది సమస్త వర్షాల గురించి వివరిస్తూ, ఇక లక్షద్వీపం మొదలుకొని 6 యొక్క విశేషాలు ఇవాళ మైత్రేయుడికి పరాశరుడు వివరిస్తున్నాడు. జంబూద్వీపం మధ్యలో ఉంటే దానికి ఎడమ వైపున ఉన్నదాని పేరు ప్లక్షద్వీపం. ఈ ప్లక్షద్వీపం చుట్టూత ఉప్పు సముద్రమే ఉన్నది. ప్లక్షద్వీపము ద్విగుణిత లక్షేక్షు రసాబ్ది చుట్టిరా విలసిల్లున్ ఇక్షు రసోదద్విగుణం వక్షయముగ శాల్మలి మహాద్వీపమిలన్ అన్నాడు. ప్లక్షద్వీపానికి ఒకవేపునేమో ఉప్పు సముద్రం, మరొక వేపేమో ఇక్షురసం, చెరకు రసం ఉంటుందిట. దీనికి రెట్టింపు శాల్మలి ద్వీపము. శాల్మలి అంటే బురుగు, బురుగు దూదంటారు చూశారు, ఆ బురుగు చెట్లు ఎక్కువ ఉంటాయి అక్కడ, ఆ ద్వీపం ఉన్నది. ఇది 2 ద్వీపం అనమాట. మొదటిది ప్లక్షం, 2 శాల్మలి. ఈ శాల్మలి చుట్టూత సురోద సముద్రం. దీని వాసన కొంచెం సురవాసనని, కళ్ళు యొక్క వాసనని ఇస్తుంది. అందుకని దీనికి సురోద సముద్రము అని పేరు. ఇక దీని వైశాల్యం 400,000 యోజనాలు. మనం స్వయంభవ మరువుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కొడుకులు ఉన్నారని చెప్పుకున్నాం. అందులో ప్రియవ్రతుని పుత్రుడు యజ్ఞవాహుడు ఈ ద్వీపానికి అధిపతిగా ఉంటాడు. ఈ ప్లక్షద్వీపంలాగా ఈ ద్వీపం కూడా 7 వర్షములుగా విభజించారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రుణ్ణి ఉపాసన చేస్తారు. చంద్రుడు వాళ్ళకి కాలమానానికి మూలకారకుడు. చాంద్రమానం వాళ్ళది కూడా, మనకు వల్లేనే. మన ఆంధ్రులం కూడా అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేనని చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి మానాన్ని, కాలమానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ శాల్మలి ద్వీపంలో ఉండేవాళ్ళు కూడా చాంద్రమానాన్ని సేకరించారు. ఒక్క ద్రావిడులు మాత్రం, అంటే తమిళ వాళ్ళు మాత్రం సూర్యమానాన్ని ఆధారంగా చేసుకుని వెళ్తారు. ఇంకా దాని తర్వాత పుష్కరద్వీపం. ఈ పుష్కరద్వీపం తర్వాత వీతిహోత్రద్వీపం. వీతిహోత్ర దీపం తర్వాత ఇలావర్త దీపం, ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపములు. అందుకని వీటిని హిరణ్య గర్భములు అంటారట. హిరణ్య గర్భ సూక్ష్మోత్ర స్థూలో వైరాజ సంయజ. ఈ సృష్టి మొత్తం జీవ కోటి ఈశ్వర కోటి, అంటే మనందరం జీవకోటిలో మనకు అధిపతులు దేవుళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ ఈశ్వర కోటి. ఈ మొత్తం ఎన్ని దైవాలైతే ఉన్నాయో, ఎన్ని రూపాలైతే ఉన్నాయో, ఇవన్నీ కలిస్తే వచ్చే ఒకే ఒక రూపం, అది పరమాత్మ. అంటే పరమాత్మ అందులో నుంచి వచ్చిన విఘ్నేశ్వరుడని హనుమంతుడని ఇలాంటి రకరకాల జీవ ఈశ్వర కోటి. ఈ ఈశ్వర కోటిని ఉపాసించే కోటాను కోట్ల జీవకోటి. ఇది సృష్టి యొక్క రహస్యం. ఇప్పుడు సూర్యుడి యొక్క గమనం చెబుతున్నాడు. సూర్యరథ గమన వర్ణన. ఉత్తరాయణంలో పగటిపూట సూర్యుడు మందగమనుడై ఉంటాడట, మెల్లగా నడుస్తాడు. రాత్రిపూట శీఘ్రగమనంగా ఉంటాడట. అందువల్ల ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో నానాటికి పగలు సమయం పెరుగుతుంది, రాత్రి సమయం తగ్గుతుంది. అందుకే ఉత్తరాయణ కాలంలోనే వేసవ కాలం కూడా వచ్చేది. సరిగ్గా మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతోంది. అప్పటి నుంచి సూర్యుడు పగటిపూట ఏమో మెల్లగా ప్రయాణిస్తాడట, రాత్రి ప్రయాణం వేగంగా ఉంటుంది. అందువల్ల పగళ్ళు పెరుగుతాయి, రాత్రుళ్ళు తగ్గుతాయి. దక్షిణాయనం దీనికి పూర్తి విరుద్ధంగా పగళ్ళ యందు సూర్యుడు యొక్క గమనం ఎక్కువగా ఉంటుంది, రాత్రులు తక్కువగా ఉంటుంది. అంచేతే దక్షిణాయనంలో మొత్తం దక్షిణాయనం అంతా లెక్కేస్తే పగటి కాలం కంటే రాత్రి కాలం హెచ్చుగా ఉంటుంది. అందువల్ల రాత్రికాలం వృద్ధి, దివాభాగం హ్రాసం అవుతుంది. ఉత్తరాయణం ప్రథమంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, తర్వాత కుంభరాశిలోనికి వెడతాడు, ఆ తర్వాత మీనరాశిలో గమనం సాగిస్తాడు. సూర్యుడు మేషతులా రాశులలో ఉన్నప్పుడు పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఈ పగలు రాత్రి సమానంగా ఉండేటటువంటి రోజులను సంస్కృత భాషలో విషువత్తులు అంటారు. పగలంతో రాత్రి కూడా అంతే సమానంగా ఉంటుంది. సూర్యుడు కర్కాటకం నుండి ధనుస్సు వరకు గల రాసుల్లో ప్రయాణం చేసే కాలానికి దక్షిణాయన కాలము అని పేరు. మకరం మొదలుకొని మిథున రాశి వరకు సూర్యుడు ఈ కాలంలో ప్రయాణిస్తాడు. మానస ఉత్తర పర్వతానికి సుమేరు అని ఒక శృంగం ఉన్నది. అక్కడ ఇంద్రుడు భూలోకంలో కూడా దేవధాని అనే పేరుతోటి ఒక నగరం ఏర్పాటు చేసుకున్నట్టు. ఇంద్రుడు ఎక్కడో స్వర్గంలోనే ఉండడు, ఇక్కడ కూడా భూలోకంలో మరి పరిపాలన చెయ్యాలి. ఈ పరిపాలన చేయడం కోసం చూడండి, మన వాళ్ళు హైదరాబాద్ రాజధాని అయినా అక్కడక్కడికి వెళ్ళినప్పుడు గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఇంద్రుడు స్వర్గం నుంచి భూలోకంలో సుమేరు పర్వతం దగ్గర దేవధాని అనే పేరుతో ఒక తాత్కాలికమైన విడిది ఏర్పాటు చేసుకుని అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉంటాడట. దక్షిణాయన పుణ్యకాలంలో యముడు ఏం చేస్తాడట, ఇంద్రుడిని పంపించేసి సంయమనీపురానికి మారు రూపమైన మరొక సంయమనీపురం వింధ్య పర్వతాల్లో ఏర్పాటు చేసుకుని ఈయన పరిపాలన సాగిస్తాడట. అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రధానంగా ఇంద్రుడు మనకి అందుబాటులో ఉంటాడు భూలోకంలో, దక్షిణాయన పుణ్యకాలంలో యముడు అందుబాటులో ఉంటాడు. అందువల్లే దక్షిణాయన పుణ్యకాలంలో యముడు మనకి భూలోకంలో ఉంటాడు గనకే ఆ కాలంలో మరణించడం కంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇంద్రుడు అందుబాటులో ఉన్నప్పుడు మరణిస్తే పుణ్యము అన్నారు. దక్షిణాయన పుణ్యకాలంలో కంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వాడు సద్గతులు పొందుతాడు. దీనికి కారణం ఇది. ఇక ఈ ఉత్తరాయణమైనా దక్షిణాయనమైనా మొత్తం సూర్యుడు తన గుర్రాలు ఏడింటితో ప్రయాణం చేయటం వల్ల ఏర్పడ్డాయి. ఆ సూర్యుడు యొక్క ఏడు గుర్రముల పేర్లు ఏమిటి? అవే మనకి ఛందస్సులు అన్నారు. సూర్యుడు యొక్క గుర్రాలు మనకి ఛందస్సులుగా ఉన్నాయి భూలోకంలో. గాయత్రి, బృహతి, ఉష్ణిక్కు, జగతి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, పంక్తి, ఈ ఏడు ఛందస్సులు సూర్యుడికి గుర్రాలు. మీరు ఎప్పుడైనా జపం చేసేటప్పుడు చూస్తే ఏదో అస్యశ్రీ లలిత సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసింజాది వాగ్దేవత ఋషః అనుష్టుప్ ఛందః అంటున్నారు. ఆ అనుష్టుప్ అనేది ఛందస్సు అన్నమాట. అంటే శ్లోకములో 32 అక్షరాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, శ్లోకం అంటే 32 అక్షరాలు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి 8 అక్షరాలు, శ్రీమత్ సింహాసనేశ్వరి 8 అక్షరాలు, చిదగ్నికుండ సంభూత 8, దేవకార్య సముచ్యత 8, వెరసి మొత్తం 4 8లు 32 అక్షరాలు, పాదములకు 8 చొప్పున 4 పాదములలో 4 8లు 32 అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలలో 5వ అక్షరం లఘు హ్రస్వంగా ఉండాలి, 6వ అక్షరం గురువై ఉండాలి, ఇలా నియమములతో ఉంటుంది. ఈ రకంగా 32 అక్షరాలతో పాదానికి 8 అక్షరాలతో నియమబద్ధమైన దానికి అనుష్టుప్ ఛందస్సు అని పేరు. ఇలాంటి ఛందస్సు సూర్యుడికి గుర్రం. అలాగే గాయత్రి ఛందస్సు ఉంది, దానికి 24 అక్షరాలతో నడుస్తుంది. అలాగే బృహతి ఛందస్సు ఉంది, ఉష్ణిక్ అనేది ఉంది, జగతి ఉంది, త్రిష్టుప్ ఉంది, పంక్తి ఉంది. మొత్తం 7 రకాల ఛందస్సులు. ఇవే సూర్యుడి యొక్క గుర్రములు. ఈ గుర్రములు మొత్తం మండలాల్లో, ఆకాశ మండలంలో గ్రహముల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇవాళ ఆధునికులు ఏమంటున్నారంటే సూర్యుడు తిరగడంలే గ్రహాలే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి అంటున్నారు. మళ్ళీ రేపు పొద్దున కొంతకాలం పోయాక మారింది సైన్సు, సూర్యుడే తిరుగుతున్నాడన్నా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే వీళ్ళకి కనపడేది తక్కువ, వీళ్ళ బతుకు కొద్ది వరకే పరిమితం. కానీ ఆ గగనాంతరాలలో ఉండే విశేషాలు దైవశక్తికి తప్ప అంత సామాన్యుడికి అందుబాటులో ఉండదు. మొత్తం మీద సూర్యుడే ఈ సృష్టి అంతా తన సప్త గుర్రములతోటి, సప్త అశ్వములతోటి కూడిన రథం మీద పరిభ్రమిస్తున్నట్లుగా మహాత్ములైన యోగులు యోగ దృష్టితో దర్శించారు. అలా దర్శించి ఆ విషయాన్ని లోకానికి వివరించారు. ఈ సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి సూర్యదేవుణ్ణి స్తోత్రాలు చేస్తారు భక్తులు. 60,000 మంది ఉన్నారట వాలఖిల్య మునులు. వీళ్ళు ప్రతిరోజు స్వామిని సూర్యుడిని స్తుతిస్తారు ఉదయమే. సూర్యుడు ఈ 7 గుర్రముల మీద ఎక్కి మేరుపర్వతం చుట్టూ పరిభ్రమిస్తూ మొత్తం గ్రహాలతో పాటుగా ప్రయాణం చేస్తూ ఉంటే ఉదయం పూట సంధ్యా సమయం ఉంటుంది చూసారా, ఆ కాలము మళ్ళీ సాయంకాల సంధ్యా సమయము, ఈ 2 సంధ్యా సమయాల్లోనూ కూడా ఒక విచిత్రం జరుగుతుంది. మందేహాసురులు అనేటటువంటి రాక్షసులు ఉంటారు, మందేహాసురులు వాళ్ళు. ఆ మందేహులు అని పేరు కలిగిన రాక్షసులు ఉదయ సాయం సంధ్యా సమయాలలో సూర్యుడి యొక్క గమనానికి అడ్డం వస్తారట. సూర్యుడి రథం వెళ్లకుండా అడ్డం కొడతారు. అయినా వాళ్ళని చీల్చుకుని సూర్యుడు వెళ్ళాలి, సూర్యుడికి ఆ శక్తి లేదు. అందుకని ప్రతివాడు సూర్యమూర్తుడికి ప్రారంభ కాలంలో, సాయంకాలం అస్తమయ కాలంలో సంధ్యావందన ప్రకారంగా అర్ఘ్యం ఇవ్వాలి. ఈ 3 సార్లు కూడా సమయానికి అర్ఘ్యమిస్తే ఈ మహానుభావులిచ్చే అర్ఘ్య జలం ఉందే, ఈ జలం వెళ్ళి ఆ మందేహాసురుల్ని పడగొడుతుంది. ఉదయం ఇచ్చిన అర్ఘ్య జలం ఉదయం వాళ్ళని పడగొడితే సూర్యుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంకాలం వీళ్ళు శరీరం పుంజుకుని అడ్డుకుంటారు. మళ్ళీ సాయంకాల సంధ్యా సమయంలో ఈ అర్ఘ్య జలం వెళ్ళి వాళ్ళని పడగొడుతుంది. మళ్ళీ వాళ్ళు ఉదయానికి పుంజుకుంటారు. ఇలా నిరంతర గమనం ఇది. అందుకని ఎవడు సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వడో అటువంటి విప్రుడు 1,000,000 సంవత్సరాలు 1,000,000 జన్మలు అతి భయంకర రౌరవాది నరకముల పాలవుతాడు. ఎందుకంటే సూర్యుడి యొక్క రథ గమనానికి వాడు చేజేతులారా ఆటంకాన్ని కలిగించిన వాడు అవుతాడు గనక. అందువల్ల తప్పనిసరిగా ఈ సంధ్యావందన కార్యక్రమం చెయ్యాలి. ఇక ఎవడైతే ఈ దక్షిణాయన కాలం వచ్చినప్పుడు మొట్టమొదటి 4 మాసములు కూడా చాతుర్మాస్యములు అంటారు వీటిని. అంటే వరుసగా శ్రీ మహావిష్ణువు శయనించిన దగ్గర నుంచి శయన ఏకాదశి అని చెప్పుకుంటున్నామే, మళ్ళీ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ద్వాదశి నాడు ఆయన లేస్తాడు. ఆ కాలం 4 నెలలు కూడా భగవంతునికి సంబంధించిన కథలు వినడో అటువంటి వాడు కూడా జన్మించడం దండుగట. ఎటువంటి వాడైనా అతి పరమ చండాలుడు కూడా ఈ కాలంలో ఒక్కసారైనా భగవంతుని కథ వినాలి. తెలుసు తెలియక ఏకంగా 2 నెలల కాలం మీరు వింటున్నారు, ఇది దైవానుగ్రహం అన్నమాట, ఇదే చెయ్యాలి. ఇక వరుసగా ఇప్పుడు జ్యోతిశ్చక్రాన్ని వర్ణిస్తున్నాడు. అత తస్మాత్ పరతస్త్రయోదశ లక్షయోజనాంతరతో యత్తద్విష్ణో పరమం పదమభివదంతి యత్ర మహాభాగవతో ధ్రువ ఔత్థాన పాదిరగ్నిరేంద్రేణ ప్రజాపతిన కశ్యపేన ధర్మేణ చ సమకాలయుద్భిః. సప్త ఋషుల యొక్క మండలం ఒకటి ఉన్నది ఆకాశంలో. ఈ మండలం దాటి 13 లక్షల యోజనాల పైన ఉన్న ప్రదేశానికి విష్ణువు యొక్క పరమపదము అని పేరు. సప్త ఋషుల యొక్క మండలం దాటి 13 లక్షల యోజన పైకి వెళ్ళాలట. 13 లక్షల యోజనములు అంటే, యోజనం అంటే 8 మైళ్ళు, 8 పదమూళ్ళు, 104 లక్షలు మైళ్ళ పైభాగంలో ఉన్నది. అది పరమపదం. ఆ పరమపదంలోని ఉత్తానపాద మహారాజు గారి కుమారుడు మహాభాగవతోత్తముడు ధ్రువుడు ఉండి జీవులకు, అక్కడ ఉండేటటువంటి ఆ గ్రహరాశులలో ఉండేటటువంటి ప్రజలకు భగవంతుని యొక్క కథలు వివరిస్తూ ఉంటాడు. అగ్ని, ఇంద్రుడు, ప్రజాపతి, కశ్యపుడు, ధర్మదేవత అనేవాళ్ళు ఈ ధ్రువుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆయన్ని తమ ముందు పెట్టుకుని ఈ మొత్తం ఇందాక చెప్పినటువంటి సమస్త గ్రహాల చుట్టూ వర్షముల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ పైన చెప్పిన ధ్రువ పదం ఉన్నదే పరమపదము. అక్కడ ధ్రువుడు నిత్యం చేసే పని భగవంతుని యొక్క ఆరాధన. అది చాలా అత్యద్భుతమైనటువంటి విషయం. ధ్రువుడు స్థాను వలె స్థిరంగా ఉంటాడు అక్కడ. ఆయన స్వయం ప్రకాశకుడు, సూర్యుడి వలన ప్రకాశం పొందేవాడు కాదు. తనంత తానే మహాశక్తితో తలతల మెరిసిపోతూ ఉంటాడు ఆయన. ఇక్కడ ఈ ధ్రువుడి యొక్క పదం దగ్గర సింసుమారము అని పేరు కలిగిన ఒక జ్యోతిశ్చక్రం ఉన్నది, కాంతివంతమైన ఒక చక్రం. ఈ జ్యోతిశ్చక్రం ఉన్నది సింసుమార చక్రం అని పేరు కలిగిన ఈ చక్రం వాసుదేవుని ఉపాసన చేసే వారికి అర్ధరాత్రి దాటిన తర్వాత 12 దాటాకను 3 గంటలకు మధ్యలో ఆకాశంలో ధ్రువ నక్షత్రానికి పక్కన వెలుతురు రూపంలో కనపడుతుంది. అది ఎవడు వాసుదేవ ఉపాసనాపురుడో వానికి దర్శనమిస్తుంది. ఇక ధ్రువుడు ఎక్కడున్నాడు అంటే, ఇప్పుడు మనం చెప్పిన కాంతి ఉంది, సింసుమార చక్రం అంటారు దాన్ని, చాలా కాంతివంతమై ఒక తోకతో కనపడుతుంది. దానికి అధోముఖంగా ధ్రువుడు కనపడతాడు. లాంగోలం దగ్గర అంటే తోక దగ్గర ప్రజాపతి ఉంటాడు, అగ్ని ఉంటాడు, ఇంద్రుడు ఉంటాడు, ధర్మదేవత ఉంటాడు. తోక పుట్టే ప్రదేశం దగ్గర ధాత విధాత అనేటటువంటి ఇద్దరు ప్రజాపతులు ఉంటారు. ఆ సింసుమార చక్రం యొక్క నడుము స్థానం, అదొక చిన్న జంతువుల జీవిలో కనపడుతూనే ఉంటుంది. ఆ నడుము దగ్గర సప్త ఋషులు ఉంటారు. శరీర భాగంలో కుడివేపున కొండలి నీ శక్తి ఉంటుంది, ఎడమ వేపున అభిజిత్తు మొదలుకొని పునర్వసు వరకు 14 నక్షత్రాలుంటాయి. దానికి కొంచెం పైభాగంలో పుష్యము నుంచి ఉత్తరాషాఢ వరకు 14 నక్షత్రాలు ఉంటాయి. ఈ విధంగా ఆకాశ ప్రాంతంలో శిశుమార చక్రం అని పేరు కలిగినటువంటి చక్రం ఉన్నది, అది జ్యోతిష్ చక్రం. పునర్వసు పుష్యము దక్షిణ వామయో శ్రోణ్యో ఆర్ద్రాశ్రేషే దక్షిణ నామయోహో పాదయోహో అభిజిత్ ఉత్తరాషాఢే దక్షిణ వామయోర్ నాసికయోర్ యథాసంఖ్యం శ్రవణ పూర్వాషాఢే దక్షిణ వామయోహో లోచనయోహో ధనిష్ఠ మూలంచ దక్షిణ వామయోహో కర్ణయోహో మఘాదీన్యష్ట నక్షత్రాణి దక్షిణ అయనాని వామ పార్శ్వద్ధృషు యుంజీత తథైవ మృగశీర్షాదీన్యుదగయనాని దక్షిణ పార్శ్వేషు ప్రాతిలోమ్యేన ఉంజీత శతభిషా జ్యేష్ఠే స్కంధయోహో దక్షిణ వామయోర్న్యసేతు. ఈ శుంసుమారానికి పునర్వసు పుష్యమైన నక్షత్రాలు క్రమంగా దక్షిణ వామ అంటే కుడి ఎడమ, కుడివైపు పిరుదేమో పునర్వసు, ఎడమవైపు పిరుదేమో పుష్యమైన నక్షత్రం. ఆర్ద్ర ఆశ్లేష దక్షిణ వామపాదాలు, అభిజిత్తు ఉత్తరాషాఢ కుడి ఎడమ ముక్కు, శ్రవణ పూర్వాషాఢ కుడి ఎడమ కళ్ళు, ధనిష్ట మూల ఈ రెండు కుడి ఎడమ చెవులు, మఖ అనురాధ ఇవి వరుసగా 8 నక్షత్రాలు ఎడమ పక్కన ఉండే ఎముకలుగా ఉంటాయి. మృగశిర దగ్గర నుంచి వెనక్కి ప్రతిలోమ క్రమంలో పూర్వభాద్ర వరకు ఉండేటటువంటి నక్షత్రాలన్నీ దక్షిణ పార్శ్వంలో, శతభిష జ్యేష్ఠ నక్షత్రాలేమో కుడి ఎడమ భుజములుగాను ఈ శింసుమార చక్రమునందు ఇమిడి కనపడతాయి. ఇది 12 దాటాక 3 మధ్యలో వాసుదేవ భక్తులకు దర్శనమిచ్చేది. ఈ శింసుమార చక్రానికి పై దవడలో అగస్త్య మహర్షి ఉంటాడు, కింద దవడలో యముడుంటాడు, ముఖంలో కుజుడుంటాడు అంగారకుడు అంటారు, ఉపస్థలో శని ఉంటాడు, కంఠ ప్రాంతంలో బృహస్పతి ఉంటాడు, ఇక వక్షస్థలంలో సూర్యుడు ఉంటాడు, హృదయంలో నారాయణుడు ఉంటాడు, మనస్సులో చంద్రుడు ఉంటాడు, నాభి ప్రాంతంలో శుక్రుడు ఉంటాడు, స్తనాలలో అశ్విని కుమారులు ఉంటారు. ప్రాణ అపానములు అనేటటువంటి వాయువులు ఉన్నాయి మన శరీరంలో. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనే పంచవాయువులలో ప్రాణాపాన వ్యాయులు వాయువులలో బుధుడు ఉంటాడు. కంఠ ప్రాంతంలో రాహు ఉంటాడు. సర్వాంగములలో కేతు ఉంటాడు. రోమములలో తారలు 27 నక్షత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ విధంగా శింసుమారం అనేటటువంటి ఆకారంతో విష్ణు భగవానుడి యొక్క స్వరూపం జ్యోతిష్చక్రంగా ఉన్నది. ఈ మొత్తం అన్నింటికీ కూడా ఒక్కొక్కదానికి ఒక్కొక్క మంత్రం ఉన్నది. ఈ గ్రహాలకి ఈ గ్రహ వర్ణన చేసినంత మాత్రం చేతే 3 జన్మల నుంచి పీడిస్తున్న గ్రహ దోషములు తక్షణం నివారింపబడతాయి. ఈ సర్వగ్రహాలకి కూడా ఈ కింద చెప్పేటటువంటి మంత్రంతో ఎవడైతే ఒక్కసారి జీవితంలో విని నమస్కారం చేసుకుంటాడో అటువంటి వాడు భాగ్యవంతుడవుతాడు. ఆ మంత్రం చెబుతున్నాడు ఇక్కడ. ఏతదుహైవ భగవతో విష్ణో సర్వదేవతామయం రూపం అహరహ సంఖ్యాయం ప్రయతో మహాపురుషాయాభిధీమహీతి. ఇదొక అత్యద్భుతమైన మంత్రం. సృష్టికి ఆరంభములో ఈ చక్రాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మదేవుడు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. గ్రహ నక్షత్రాది దోషములతో పీడింపబడుతున్న అనాథలైపోతున్న తిక్కుమాలిన మానవుడు కోసం ఉపదేశించాడు. ఒక అత్యద్భుతమైన మంత్రం. సృష్టికి ఆరంభములో ఈ చక్రాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మదేవుడు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. గ్రహ నక్షత్రాది దోషములతో పీడింపబడుతున్న అనాథలైపోతున్న తిక్కుమాలిన మానవుడు కోసం ఉపదేశించాడు. దాని అర్థం ఏమిటంటే ఈ జ్యోతిష్ చక్రం మొత్తం శింసుమారం అనేటటువంటి ఆకారములో ఉన్నది. ఈ ఆకారమే విష్ణు భగవానుని యొక్క సర్వదేవతామయ రూపం. ప్రతిదినము సంధ్యాకాలంలో పవిత్రంగా మౌని అయి ఈ రూపాన్ని శివసుమార చక్రాన్ని మనస్సులోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే వాడు భాగ్యశాలి అవుతాడు. జ్యోతిర్గణములకు మూల పురుషుడు, ఈ జ్యోతిర్గణాలకి ఆశ్రయం ఇచ్చేవాడు. మనకి ఎవడో ఒకటి ఆశ్రయం ఇస్తేనే ఉండగలుగుతానని తింటున్నాం. అలా జ్యోతిర్గణాలకు ఆశ్రయభూతుడు, కాలచక్రస్వరూపుడు, సమస్త దేవతలకి అధిపతి అయిన ఆ మహాపురుషోత్తముడు ఎవడున్నాడో అటువంటి మహాపురుషునకు నమస్కరిస్తూ ఆయన రూపమును ధ్యానిస్తాం. పాపాపకం మంత్రకృతాంత్రికాలం. ఇప్పుడు ఈ మంత్రంతో సర్వ గ్రహాలకి, అవి ఏ గ్రహమైనా సమస్త గ్రహాలకి, సమస్త నక్షత్రాలకి, మూల పురుషుడైన ఆ శిశువార మూర్తి అయిన భగవంతునికి మూడు సంధ్యలలో నమస్కరిస్తే అటువంటి వానికి పునర్జన్మ ఉండదు, పాపరాశి నశిస్తుంది. త్రిసంధ్యలలో మంత్రం గుర్తులేకపోయినా కనీసం శివసుమారం అనేటటువంటి జ్యోతిశ్చక్ర రూపంతో భగవంతుడున్నాడనే విషయం స్మరణకి తెచ్చుకున్నా తాత్కాలిక పాపములు వెంటనే నశిస్తాయి. ఆనాటి వరకు వాడు చేసిన పాపములు తొలగిపోతాయి అని ఇంకా పరాశరుడు ఇలా వివరిస్తున్నాడు మైత్రేయునికి. ఏమని, ఓ మహాత్మా, సూర్యుడికి 10 లక్షల యోజనాల దిగువన రాహువు అనేటటువంటి ఒక గ్రహం ఉంది. ఇది కూడా నక్షత్రంలాగే స్వయంగా ప్రకాశిస్తుంది. ఇతడు అసురుడు, సింహిక అనే రాక్షసి యొక్క పుత్రుడు. మనం చూస్తున్నాం సింహిక అనే రాక్షసిని హనుమంతుడు చంపాడు, ఆ సింహిక యొక్క కుమారుడు ఇతడు. ఇతడు మనం ఇంత పూర్వం మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి అమృతాన్ని కించిత్తు పానం చేయడం వల్ల ఆ కారణం చేత గ్రహస్వరూపాన్ని పొందాడు. ఇతని పుట్టుక కర్మలు తర్వాత మనకి మోహిని అవతారం వచ్చినప్పుడు వస్తాయి. ఇతడు చాలా తాపాన్ని కలిగిస్తాడు. ఇతడి అటువంటి ఇతడు చంద్రుడు 12,000 యోజనాల మండలం కలిగి ఉంటాడు. మధ్యలో ఉండే బింబమునకు మండలం అని పేరు, అది కలిగి ఉంటాడు. రాహువు 13,000 యోజనాల మండలం కలిగి ఉంటాడు, ఆ మధ్యలో బింబం. ఈ రాహువు తన యొక్క శరీరం 2 భాగాలు అవడం వల్ల శిరోభాగం రాహువుగా, ముండెం భాగం కేతువుగా ఏర్పడిన వాడు. ఇతడు అమావాస్య నాడు, పూర్ణిమ నాడు సూర్యచంద్రుల మీదకి పరిగిపెడుతూ వారిని లోకానికి తాత్కాలికంగా కనపడకుండా చేస్తూ ఉంటాడు. సిద్ధులు, చారణులు, విద్యాధరులు అనేవాళ్ళు నివసిస్తారు. వీళ్ళు ప్రతిరోజు ఎప్పుడు ఎప్పుడు మనకి ఈ రాహువు యొక్క పీడ తొలగిపోతుందా, భగవంతుడైన వాసుదేవుడు దర్శనమిస్తాడా అని ధ్యానం చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి వారికి కింద భాగంలో, ఇందాక చెప్పిన సిద్ధచారణులకు కింద భాగంలో 60,000 యోజనాల కింద భాగంలో యక్షులు, రాక్షసులు, పిశాచులు, భూత ప్రేతాలు నివసిస్తున్నాయి. దానికి కింద భాగంలో 100 యోజనాల లోపల ఈ భూమి ఉన్నది. ఈ భూమి హద్దు ఎంతవరకు చెప్పారంటే, భూమికి పరిమితి ఏమిటి ఆకాశంలో, తథోతస్తాచ్చతయోజనాంతరయ్యం పృథివీ యావద్దంశభాసస్యేన సుపర్ణాదయ పతత్రిప్రవర ఉత్పతంతేతి. భూమికి ఆకాశంలో సరిహద్దు ఏమిటి, ఎంతవరకు భూమి యొక్క సరిహద్దు అంటే, ఎంత దూరం హంసలు, గ్రత్తలు, డేగలు, గరుడ పక్షులు మొదలైన ప్రధాన పక్షులు భూమి నుంచి ఎంత ఎత్తు ఎగురుతాయో అంతవరకు భూమి యొక్క అధీనమే ఆ ప్రదేశం. అది దాటితే అది మళ్ళీ భూమి యొక్క అధీనంలో ఉండదు. అంచేత భూమిని దాటి 80 మైళ్ళు వెడితే పైకి ఇంకా వాడు భూమితోటి
సంబంధం ఉన్నవాడు కాడు. వాడికి భూమి మీద చేస్తే వచ్చే పాపపుణ్యములు అంటవు అని పూర్వులు నిర్ణయించారు. ఇక కింద ఉన్నాయి, కింద వరుసగా కొన్ని లోకాలు ఉన్నాయి, 7 భూలోకాల కింద వివరాలు. అవే వరుసగా అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాలు. ఈ కింద ఉండేటటువంటి ఆ 7 భూ వివరాల్లో భూమండలం ఎంత ఉన్నదో ఒక్కొక్క పాతాళం అంత ఉంది. అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం, ఇవన్నీ కూడా అర్థం భూమి ఎంత ఉంటే అంతే ఉంటాయి, ఏమీ తేడా లేదు. కింద తిలస్వర్గాలు అంటారు వీటిని. మనకి భూమి మీద చెట్లు పుట్టలు ఉన్నట్టే భూమి అడుగున కూడా నీరుంది, ప్రవహిస్తోంది. నదులు ప్రవహించినట్టుగా అడుగున లేయర్స్ ప్రవహిస్తాయి. అడుగున కూడా ఉద్యానవనాలు ఉన్నాయి. అడుగున ఎక్కడో లోతుగా చాలా మనకి తెలియని అనేక విశేషములు ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి మనం బోర్లు వేసుకున్న నీళ్లు లాగుతున్నాం, బొగ్గు తవ్వి పైకి లాగుతున్నాం ఆ చెట్లనే. కాబట్టి భూమి అడుగున కూడా పిల స్వర్గములని పేరు కలిగినటువంటి అనేకమైన విశేషాలు ఉన్నాయి. ఇంద్రాది దేవతలు లాగే కింద వాళ్ళు కూడా అనేక సుఖాలు పొందుతారు. ఈ కింద మహామాయావి అయిన మయుడనేటటువంటి రాక్షసుడు ఒకడున్నాడు. వాడి కింద అనేక విశేషాలు కట్టాడు. అవి సామాన్యులైన మానవులకు అంతు చెక్కవు. అసలు అంతెందుకు? కింద ఉండే కొన్ని శోభలు స్వర్గంలో కూడా లేవట. అంత అందంగా తయారు చేసేట పాతాళ లోకాల్లో మయుడు. ఎత్ర హనావన భయమహోరాత్రాది కాల విభాగీరుపలక్షతే. కాకపోతే ఈ పాతాళాది లోకాలలో భూమి కింద సూర్యుడి యొక్క వెలుగు పడదు. కాబట్టి అక్కడ కాల భయం లేదు, పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎల్లప్పుడూ అక్కడ చీకటిగానే ఉంటుంది. నాగలోకంలో మాత్రం పాముల యొక్క శిరస్సు మీద ఉండే మణులే కాంతి. మరి తక్కిన వాళ్ళకి ఎలాగంటే వాళ్ళకి ఆ చీకట్లోనే కళ్ళు కనపడతాయి, వెలుతురులో కళ్ళు కనపడవు వాళ్ళకి, గుడ్ల గోపల్లాగా. అంచేత వాళ్ళ జాతకం అది, ఆ రకంగా సుఖంగా ఉంటుంది. కరెంటు ఖర్చు అక్కర్లేదు, నానా బాధ పడక్కర్లేదు. ఎత్రహి మహాహి ప్రవర శిరోమణయ సర్వత స్తమ ప్రభాదంతే. నాగలోకంలో మహాసర్పాలు ఉన్నాయి. ఆ సర్ప ఎత్రహి మహాహి ప్రవర శిరోమణయ సర్వత స్తమ ప్రభాదంతే. నాగలోకంలో మహాసర్పాలు ఉన్నాయి. ఆ సర్పముల నెత్తి మీద మణులు తల 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 విరిసిపోతూ ఉంటాయి. ఆ మణుల యొక్క ప్రభావం వల్ల అక్కడ అంధకారం ఉండదు, పట్టపగల్లా ఉంటుంది ఎప్పుడు చూచినా. అసలు అక్కడ ఇంకెప్పుడు కరెంటు కట్ పవర్ కట్ లేదు, అసలు బిల్లు లేదు. ఎంత అదృష్టవంతులు వాళ్ళు ఆ నాగలోకంలో ఉన్నవాళ్ళు అని అనుకుంటూ ఉంటారట ఈ కథ విన్న మానవులు. ఈ ప్రదేశంలో నివసించే వాళ్ళు ఉన్నారే నాగలోకం వాళ్ళు, వాళ్ళకి ఆహారం ఏమిటి? మనకంటే చక్క అన్నం వండుకుతుంటున్నాం, మంచి మంచి నేతిలో పూరీలు వేయించుకుని, నేతిలో పూరీ వేయించుకు తింటే భలే ఉంటాయి, అది అలాంటివి తింటూ ఉంటాం, వాటిల్లో బంగాళదుంప కూర వేసుకుని. వాళ్ళు దివ్య ఔషధీ రసం తాగుతారట. అక్కడ ఔషధాలే పెరుగుతాయి, ఔషధాల యొక్క రసం తీసి ఆ రసం తాగుతారు. స్నానం కూడా అదేట, పాన స్నానాది విరాధయో వ్యాధయో వలి పల్లత. అక్కడున్న వాళ్ళు అదృష్టవంతులట నాగలోకం వాళ్ళు. వాళ్ళకి ఔషధీ రసమే తాగుతారు, అదే స్నానానికి ఉపయోగిస్తారు. మనకి తమ్మిలేరు డ్రైనేజీ నీళ్లు ఇలాంటివి ఏం మెంగలేవు. మున్సిపాలిటీ బ్యాక్టీరియా నీళ్లు తాగే అదృష్టం వాళ్ళకి లేదు. అందువల్ల వాళ్ళకట ఏమని చెప్పాడు, నా ఆధయ వ్యాధులు ఉండవు, శారీరక రోగాలు ఉండవు, మానసిక రోగాలు ఉండవు. తర్వాత బలి పల్లిత, ఒళ్ళు ముడతలు పడ్డం, తలకాయ తెల్లబడ్డం ఇవే ఉండవట. వార్ధక్యం లేదట, దేహంలో రంగులు రావడం, మార్పు రావడం, కర్ర బుచ్చుకోవడం, టింగు టింగు అయిపోవడం ఇవేమి లేవు. మంచం మీద పడ్డం, డాక్టర్ల యొక్క బిల్లులు ఏమీ లేవు అక్కడ పాపం. తర్వాత దౌర్గంధ్యం మన శరీరమా, ఒక్క గంట అటు ఇటు పరిగెట్టి వచ్చి ఇక్కడ కూర్చుంటే వాడి పక్కన కూర్చోలేము, స్నానం చేయకపోతే దుర్గంధం. భలే గొప్ప ఫ్యాక్టరీ ఇది, మలమూత్రాదులు చెమట తయారు చేసే దిక్కుమాల ఫ్యాక్టరీ అని వాటిది. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి, శుభ్రం పరచాలి. అక్కడ వాళ్ళకి ఆ దుర్గంధం ఉండదట శరీరానికి. ఇంకా వాళ్ళు పాపం ఈ పౌడర్లు తయారు చేసే వాళ్ళు అక్కడికి వెళితే వాళ్ళకి సేల్ ఉండదు, అంత దురదృష్టవంతులు అవుతారు వీళ్ళు. అంతేకాదట, చెమట ఉండదు. దౌర్గంధ్యం స్వేద క్లమో గ్లానిరితి వయోవస్థాశ్చభవంతి, స్వేదం చెమట పట్టదు. తర్వాత క్లమః శ్రమ బాగా అలిసిపోతాం మనం కాస్త పని చేస్తే, గట్టిగా గంట పని చేస్తే గొంతుకు నొప్పి అనిపిస్తుంది మనకి. ఇలాంటి శ్రమ లేదు, మంచినీళ్ళు తాగే అవసరం లేదు వాళ్ళకి. నా గ్లానిహి ఉత్సాహం లేకపోవటం ఉండదట, ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటారు వాళ్ళు. వయోవస్థాశ్చ భవంతి, వయస్సునకు కారణమయ్యేటటువంటి ఏ అవస్థలు లేవండి. ఒక ముక్కలో చెప్పాలంటే నిత్య యౌవనులు వాళ్ళు. వారంతా నహితేషాం కళ్యాణానాం ప్రభవతి కుతశ్చన మృత్యుర్వినా భగవత్ తేజస్ చక్రాపదేశాత్. వాళ్ళు మంగళస్వరూపులు, సుదర్శన చక్రమనే భగవంతుని యొక్క తేజస్సు తప్ప అక్కడ వాళ్ళ మీద ప్రభావం చూపించేందుకు యముడు కూడా ఉండడట. యముడు అక్కడికి వెళ్ళలేడు. వారిని స్వీకరించే బాధ్యత ఒక్క సుదర్శన చక్రానిది. ఇంకెంత అంటే అదృష్టం ఉన్నది, విష్ణు వచ్చి నాతో రెండు తీసుకుపోతాడు వాళ్ళని, మరే బాధ లేదు. ఆ భగవంతుని తేజస్సు ప్రవేశిస్తే అక్కడ దాక్కోవడానికి వెళ్ళిన రాక్షసులంతా నశించిపోతూ ఉంటారు. రాక్షసులు అప్పుడప్పుడు బయటకు వచ్చి నశిస్తారా ఆ చక్రం వల్ల. ఇక మయదానవుని పుత్రుడు బరుడు అని ఒకడున్నాడు, వాడు 96 రకాల మాయలు సృష్టించాడు. ఆ మాయలను అవహించుకుని రాక్షసులు ఈ నాగలోకం కాకుండా తక్కిన లోకంలో తిరుగుతారు. నాగలోకంలోకి వెళ్ళలేరు వాళ్ళు, అందుకే వాళ్ళకి చావు, తక్కిన వాళ్ళకి చావు ఉండదు అక్కడ ఉండే ఉత్తములకు. ఇక్కడ దగ్గరలోనే తలాతలము అని ఉన్నది. ఆ తలాతలానికి రాజు బలిచక్రవర్తి. భగవంతుడైన వామనుడు 3 అడుగులు దానమడిగాడు, ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒక్కడుగుతో భూమి, ఒక్కడుగుతో ఆకాశం ఆక్రమించాడు. 3వ అడుగు ఎక్కడ వెయ్యను అన్నట్ట, ఇక్కడ వెయ్యన్నట్ట. ఇక్కడ వేసి ఆయన్ని ఆ తలాతలానికి పంపాడు, ఆయన్ని రాజుని చేశాడు. తలాతలంలో రాజుగా ఉన్నటువంటి బలిచక్రవర్తి మీద అభిమానం కలిగి, విష్ణువు నువ్వు 3 అడుగులు నాకు దానం చేసావు, తద్వారా మొత్తం భువన బ్రహ్మాండములే నేను ఆక్రమించాను, ఇందుకు నీకు ప్రత్యుపకారం చేస్తా, మొత్తం యావత్ కలియుగ పర్యంతం నేను నీ గుమ్మం దగ్గర 4 భుజములతో గదాధారిణై కాపలా కాస్తానన్నట్టు. ఇప్పటికి కూడా గేట్ కీపర్గా ఉన్నాడు భగవంతుడు అక్కడ. అదృష్టం అంటే ఆయంది. అదిగో అక్కడ ఆ భగవంతుడు వాసుదేవుడు ఉంటాడు. ఎవడైనా పుణ్యాత్ముడు ఏ కారణం చేతనైనా అక్కడికి వెళ్ళగలిగితే తలాతలానికి, అక్కడ విష్ణువు కాపలావాడుగా ఎలా ఉంటాడు గదగతో కనపడ్డట. వైష్ణవ నామాలు పట్టినామాలు పెట్టుకున్న ఒక అర్చకుడిలో కనపడతాట. అందరూ అలాగే కనపడతారట అక్కడ. చివరికి బలిచక్రవర్తి కనపడ్డ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి, అయోమయం అయిపోతుంది అక్కడ. అందువల్ల పుణ్యం చేసిన వాడు అక్కడికి వెళ్ళినా ఆ భగవంతుని యొక్క ధ్యానం చేయకుండా ఇటళ్లలో తెలియక దారి తప్పేస్తాడు అక్కడికి. అంత విచిత్రమైన మహామాయతో కూడిన ప్రదేశం